హరిధ్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురగో రసికాక భువి భావుకాక. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అత శ్రీపుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. అత శ్రీపుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం. శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతి విరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తి ప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశ నిరతాయ నమః. ఓం భక్తాభీష్ట ప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వ రహస్య జ్ఞాయ నమః. ఓం కార్యకార్య ప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజ ఆశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్ర స్వతంత్రధియే నమః. ఓం అద్వైత స్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్ శంకర రూపధృతే నమః. ఓం షణ్మత స్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గ ప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాది మదఖండనాయ నమః. ఓం వైరాగ్య నిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవ తారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం పరమార్థ ప్రకాశకాయ నమః. ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచయే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీతగుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మయ నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశియే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగ విదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతే నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్యభేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందు కళాభిజ్ఞాయ నమః. ఓం యోగిహృత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాన నిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మే నమః. ఓం పరకాయ ప్రవేశకృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం పూరిమహిమ్రే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం స్వప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీచక్రాత్మకతాటంకతోషితాంబా మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిచతురాంనాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయ నమః. ఓం త్రిసత్యతమ ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. ఓం సర్వదిగ్విజయ ప్రభవే నమః. ఓం కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైక దండాఢ్యాయ నమః. ఓం కమండలుడ సత్కరాయ నమః. ఓం గురుభూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రేతాయ నమః. ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరి ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టికళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. ఓం శ్రీమన్ మండన మిశ్రాఖ్య స్వయంభూజయ సన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంగిరికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః. ఓం నృసింహ భక్తాయ నమః. ఓం సద్రత్నగర్భ హేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యా సింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య స్వామినే నమః. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య విభూతుల్లో భాగంగా ఇవాళ కాళీయమర్దనం ఘట్టంలో గడువు పెడుతున్నాం. కాళీయుడు అంటే గతి తప్పినటువంటి కుండలిని శక్తి. జీవితంలో ఏ వ్యక్తి అయినా బాగుపడాలి అంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం అని ఈ నాలుగు ఉండి తీరాలి అని భాగవతం చెబుతున్నది. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్. జ్ఞానులు ఎప్పుడూ కూడా మొదట భక్తిని, ఆ భక్తి ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని, వైరాగ్యం ద్వారా యోగాన్ని అభ్యసించాలి. ఈ నాలుగు అభ్యసించినటువంటి వాడే ఏదో ఒక జన్మలో సాధ్యమైనంత శీఘ్రకాలంలో కైవల్యం పొందుతాడు, మోక్షం పొందుతాడు. ఈ నాలుగింటిలో ఏది లోపించినా మనిషి శరీరములో రెండు కాళ్ళు రెండు చేతులు లేనటువంటి వాడు ఎలా అయితే వికలాంగుడై సరైన పనులు చేయలేడో అలా అయిపోతాడు అని శాస్త్రం చెబుతున్నది. వీటిల్లో కొందరు భక్తి జ్ఞాన వైరాగ్యాలు విడిచిపెట్టి కేవల యోగాభ్యాసంతో తరించాలి అనుకుంటారు. కేవల యోగాభ్యాసం ఎప్పుడు మనిషిని సంపూర్ణ జ్ఞానిని చెయ్యదు, వాడికి వైరాగ్యం అవ్వదు, తద్వారా భక్తి ఉండదు, కాబట్టి కైవల్యం సిద్ధించదు. ధ్యాన సమాధి అష్టాంగ మార్గాన్ని సంపూర్ణంగా కరతలామలకం చేసుకుని దానితో పాటు సరి అయిన మార్గం దిశానిర్దేశం కూడా ఉన్నవాడే యోగి అవుతాడు. అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం, యోగాభ్యాసం చేసేవాళ్ళు చాలామంది వాళ్ళు తయారవుతున్నాం, కానీ వీళ్లలో ఎంతమందికి సంపూర్ణమైనటువంటి పరివర్తన ఉన్నది అంటే వ్యసన పరులు, సంపూర్ణంగా భగవద్భక్తి లేనివాళ్ళు, లౌకిక ప్రపంచ వ్యామోహములు ఉన్నవాళ్ళు, ఏదో ఆరోగ్యం వస్తుందేమో అని ఆశతో మాత్రమే యోగాభ్యాసం చేసేవాళ్ల యొక్క యోగశక్తి గతి తప్పుతుంది. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే జ్ఞానఖలునిలో శారద లాంటి వాళ్ళు అన్నారు. అంటే కుండలిని శక్తిని చైతన్యం చేయగలడు, కానీ ఆ వచ్చే శక్తిని సద్వినియోగం చేయలేడు. సద్వినియోగం ఎందుకు చేయలేడు అంటే వీడి దగ్గర దురభ్యాసాలు ఉన్నాయి గనక, వీడి దగ్గర సద్బుద్ధి లేదు గనక. ఈ విధముగా సద్వినియోగం చేయడానికి కావలసిన జ్ఞానము లేని, ఇంద్రియ నిగ్రహము లేని వాడి యొక్క యోగాభ్యాసమే కాళీయుడు అని పెద్దల యొక్క నిర్వచనం. వేదవ్యాసాదులు రాసినటువంటి శ్లోకాలకి శ్రీధరుడు గోవిందరాజులు వ్యాఖ్యలు రాశారు. అందులో వాళ్ళు ఏమన్నారంటే కాళీయుడు ఒక పాము, సర్పం కుండలిని శక్తికి ప్రతీక. ఈ కుండలిని శక్తి ఎటువంటిది, ప్రచోదనం అవుతుందిట, కానీ ఇంద్రియ నిగ్రహం లేదు. దానికి కామం ఉన్నది, క్రోధం ఉన్నది, ఈ క్రోధం వల్ల వచ్చే మదం ఉంది, మదం వల్ల ఇతరుల మీద మాత్సర్యం ఉంది, లోభం ఉంది, మోహం ఉంది. ఇవి ఉన్నంత వరకు యోగి యోగిగాడు. నిజానికి మనందరం యోగి అనుకుంటున్నాం, కానీ చాలామందిని యోగాభ్యాసం చేస్తున్నాడు, యోగా శబ్దం కూడా మారిపోయింది, యోగాభ్యాసము యోగము పోయి ఉట్టి యోగ అనే శబ్దం మిగిలిచారు చివరికి. ఇంగ్లీష్లోకి మార్చిదని యోగా చెయ్యండి అని, నిజానికి యోగాభ్యాసము అనాలి లేదా యోగమును ఆచరించండి అనాలి, ఉట్టి యోగ అనకూడదు. అయినా అంటున్నాం అనుకోండి, అదో పక్కన పెట్టండి, మొత్తం తత్సమము లేదు, ఇంకో సమము లేదు. ఈ యోగము ఇంద్రియ నిగ్రహాన్ని ముందు నేర్పాలి. యోగి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో తెలిసిన, యోగి అంటే ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుఃకాంతియున్ సౌరభ్యంబును దేహకాంతియును మూత్రవిచ్చారాల్పత్వము ప్రాప్తయోగారంభుండగువానికిన్ ప్రథమ చిహ్నంబుల్ నరేంద్రోత్తమ. ఇది చెప్పింది ఎవరో తెలిసి, ఇప్పుడు నేను చెప్పిన పద్యాన్ని దత్తాత్రేయుడు చెప్పాడు. అంటే దత్తాత్రేయుడి కంటే గొప్ప అవధూత యోగి మరొకడు లేడు. అంతటి విష్ణుమూర్తి ఏమన్నాడంటే, నాయన యోగాభ్యాసం చేసేవాడికి కఠోరమైన ఇంద్రియ నిగ్రహం సాధన ఉండాలి, ఆహార నియంత్రణ ఉండాలి. ఏమీ లేకుండా నువ్వు యోగాభ్యాసం చేస్తే యోగో భవతి సదుఃఖ, అప్పుడు ఆ యోగం నీకు దుఃఖాన్ని ఇస్తుంది. దానికి ఉదాహరణే ఈ కాళీయుడు. కాళీయుడే యోగాభ్యాసం. వాడు ఎలా దుఃఖం పొందాడో ఇప్పుడు కథలో తెలుసుకుంటాం. అంటే దుఃఖం పొందడానికి యోగాభ్యాసంలో వాడు అవలంబించిన మార్గములో లోపములు కూడా తెలుసుకోవాలి మనం. ఆ లోపాలు ఏమిటనమాట, ముందు ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలి. ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది నీకు, ఆహార నియంత్రణ ఉంటే. ఎక్కడ ఏది కనపడితే అది, ఏదో మున్సిపాలిటీ ఎద్దు చెత్త కనపడిన చోట ఆగినట్టుగా సాయంకాలం కనపడేసరికి బడ్డీ కొట్ల దగ్గర, పుణుకుల దగ్గర, చల్ల పుణుకుల దగ్గర, వణుకుల దగ్గర ఏవి పడితే అవి తిని, ఎక్కడ ఏది కనపడితే తాగి, ఆహార నియంత్రణ లేనటువంటి వాడు, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా నిద్రపోయేవాడు, ఎలా పడితే అలా మాట్లాడేవాడు, నియంత్రణ లేకుండా విశ్రాంతి తీసుకునేవాడు, వ్యసనముల మీద ఆకర్షణ కలిగేవాడు అనారోగ్యానికి గురవుతాడు. ఇప్పుడు మన అనారోగ్యం ఇవాళ ఒక్కసారి వచ్చిందనుకోకండి, మీరు ఎవరో కూడా మన ప్రవర్తన చిన్నప్పటి నుంచి మనకి తెలియకుండానే మనకి ఆరోగ్యం అనారోగ్యం ఇస్తాయి. ఇప్పుడు కలియుగంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా వాతావరణ కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల ఎలాగో అనారోగ్యం వస్తుంది. ఇది కాకుండా మన ప్రవర్తనతో కూడా పాడు చేసుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి నియంత్రణ లేని ఆహారం, నియంత్రణ లేని నిద్ర, నియంత్రణ లేనటువంటి ప్రవర్తన, తిరుగుడు, ఇవన్నీ వెరసి ముందు మనకు అనారోగ్యం ఇస్తున్నాయి. కాబట్టి యోగి ఇవన్నీ ఎప్పుడైతే అదుపులో పెడతాడో వాడికి ఆరోగ్యం వస్తుంది. అప్పుడు వాడి మాటల్లో నిష్ఠురత్వం తగ్గుతుంది, కోమలత్వం కనబడుతుంది. ఒక్క గురువులు మాత్రమే దారిలో పెట్టేటప్పుడు కఠినంగా మాట్లాడతాడు. యజమాని తన దగ్గర పనిచేసేవాడి మీద అప్పుడప్పుడు కఠినంగా లేకపోతే వాడు పనిచేయడు కదా, అందుకని యజమాని కఠినంగా మాట్లాడతాడు కానీ ద్వేషంతో కాదుగా. అలాగే నిష్ఠురత్వం లేకుండా అనిష్ఠురత్వంతో ఉంటాడు యోగి అన్నవాడు. అలౌల్యంబున్, ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు. వస్తు వ్యామోహం ఎంత తగ్గితే వాడు అంత గొప్ప యోగి అవుతాడు. కానీ నిజానికి వస్తు వ్యామోహం అంత తేలిక ఎలా తగ్గుతుంది? రెండు రోజులు బూరెలు తిన్నామంటే మూడో రోజు బూరె బాగుంది అనిపిస్తుంది మనకి. రెండు రోజులు మనకి ఏదైనా ఒక వస్తువుని తినడానికో చూడడానికో అలవాటు పడితే మూడో రోజు ఆ వస్తువు లేకుండా ఉండలేని దుస్థితికి లౌల్యము అని పేరన్నమాట. ఇంతెందుకు? ఆఖరికి కూర్చునే స్థానం కూడా మారలేంటండి. మనం నాలుగు రోజులు పోతే ఇది నా సీట్ అనిపిస్తుందిట. నాలుగు రోజులు మా చిన్నప్పుడు బళ్ళోకి వెళ్ళినప్పుడు రేయ్ నా సీట్లో ఎందుకు కూర్చున్నవరా అని కొట్టుకునేవారు వీళ్ళు. అదేదో వీడు ఇంటి దగ్గర నుంచి చేయించి తెచ్చుకున్న బల్లలాగా రెండు రోజులు కూర్చున్నాడుగా అది వాడి సీట్ అనమాట. అంటే దాని మీద లౌల్యము ఏర్పడుతోంది. ఈ లౌల్యం సీటుతో ఆగట్లా మొత్తం భూమి మీదే వ్యామోహం వస్తుంది. ఈ వ్యామోహం లేనివాడు యోగి అంటే. వపుః కాంతి అని శరీరములో ఒక కాంతి కనపడాలి. ఆ కాంతి జ్ఞానులకి గోచరిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత సౌరభ్యం, శరీరం నుంచి చెమట వాసన వంటి దుర్వాసనలు తగ్గి దేహకాంతితో పాటు దేహం మీద నుంచి సువాసన కూడా వస్తుందండి. యోగుల యొక్క శిరస్సు మీద ముద్దు పెట్టుకుంటే అత్యద్భుతమైన సువాసన వస్తుంది. హిమాలయ పర్వతాల్లో ఏ గొడ్డలు ధరించని పిచ్చి అవధూతలు ఉంటారు తెలుసా కొంతమంది, వాళ్ళ శరీరం నుంచి ఏమీ దుర్వాసన రాదండి. ఆశ్చర్యం, నాకు ఇప్పటికి కూడా చిత్రం ఏంటంటే అసలు వాడు ఎప్పుడు స్నానం చేశాడో తెలియదు. మళ్ళా ఏమైనా సువాసనతో కూడిన ద్రవ్యాలు పూసుకోవడం లేదు, ఏమీ లేదు. అయినా నేను కొంతమంది యోగుల్ని, దిగంబర యోగుల్ని చూశాను. వాడి దగ్గరకు వచ్చాడంటే అద్భుతమైన ఘుమఘుమలు వస్తాయి. అవి ఏమి ఘుమఘుమలో తెలియదు మనకి. అది యోగత్వం వల్ల, యోగాభ్యాసం వల్ల వచ్చే సువాసన. దానికి సౌరభ్యం అని పేరన్నమాట. దాంతోపాటు మూత్ర విచారాల్పత్తం, మలమూత్ర విసర్జనలు తగ్గుతాయి. యోగాభ్యాసం నిజంగా చేసామంటే 10 సార్లు మూత్రానికి మలమునకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. బాత్రూమ్కి వెడితే 2 గంటలు కూర్చుంటాడంటే వాడు యోగి కాదు, పూర్తిగా రోగి. యోగాభ్యాసం చేస్తే వాడికి ఆ రోగం తొలగిపోతుంది. నేను చెబుతున్నమాట కదా, దత్తాత్రేయుడు చెప్పిన మార్కండేయ పురాణంలోనూ కూడా చెప్పినటువంటి పద్యం చెబుతున్నమాట. మూత్ర విచారాల్పత్వం, ఇవన్నీ ఎవరికి? ప్రాప్త యోగారంభుండగువానికి ప్రథమ చిహ్నంబుల్ నరేంద్రోత్తమ. యోగాభ్యాసమును ప్రారంభించిన కొత్తల్లో వచ్చేవిటివి. అంటే యోగాభ్యాసం ప్రారంభిస్తే నెలలాళ్ళకి ఈ లక్షణాలు రావాలి. మనకి ఏడాది అయినా రావట్లేదంటే ఇప్పుడు మనం యోగులమో రోగులమో ఒక్కసారి ఆలోచించండి. మీకు నేను చెప్పడంలే, నాకు మీకు అందరికీ ఒకటే ఈ బోధన. ఇప్పుడు ఈ కూర్చున్న మీకేదో చేస్తున్నాను అనుకోకండి, నేను నా కోసం చేసుకుంటున్నది, నాకు చేస్తూ మీకు చెబుతున్నాను. సాధన నేను చేస్తూ మీకు మీ చేత చేయిస్తున్నాను. నేను మహాత్ముణ్ణి యోగిని అని మాత్రం ఎప్పుడు చెప్పడం లేదు సుమా. ఈ యోగాభ్యాసము సరి అయిన మార్గంలో ఉంటే ఇలా ఉంటుంది. సరి అయిన మార్గంలో లేకపోతే వాడి వల్ల వాడికి, వాడి కుటుంబానికి, లోకానికి ప్రమాదం. సరి అయిన మార్గములో లేని కుండలిని శక్తి కాళీయ. అందుకని కాళీయుడు అంటే అపమార్గంలో పడిన యోగాభ్యాస తత్పరుడు. అపమార్గంలో పడితే కృష్ణుడు ఏం చెయ్యాలి? కృష్ణుడికి ఒక పేరు ఉంది, ఏమిటో తెలుసా? యోగేశ్వర. ఎత్ర యోగేశ్వర కృష్ణ అని రోజు చదువుతున్నారు కాబట్టి కృష్ణుడు యోగేశ్వరుడు. యోగాభ్యాసము సరిగ్గా లేనివాణ్ణి ఆ యోగాభ్యాసానికి అధిష్టాన దేవత అయిన కృష్ణుడు ఏం చేయాలి? ఒరే, నీ యోగము సరిగ్గా లేదు, అపమార్గంలో వెడుతోంది, దానివల్ల లోకానికి నష్టం, నీకు నష్టం. ముందు లోకాన్ని రక్షించడం కోసం నిన్ను నేను అదుపులో పెడతాను అన్నాడు. ఆ అదుపులో పెట్టడం అన్నమాట పడగల మీద తొక్కడం అంటే. పడగలు అంటే మూలాధార చక్రం. పడగలు అంటే ఏమిటి? మూలాధార చక్రం. పడగల మీద తొక్కాడంటే ముందు మూలమును బాగు చేశాడు. ఎప్పుడు యోగాభ్యాసం మూలాధార చక్రంతో మొదలవుతుంది. దానికి అధిష్టాన దేవత గణపతి. దాన్ని అదుపులో పెట్టడం ద్వారా విష్ణుస్వరూపుడైనటువంటి గణపతిని, గణపతి స్వరూపుడైన విష్ణువుని, ఆ అనుభూతిని కాళీయుడికి ఇచ్చాడు. తద్వారా తోక పట్టుకుని మరీ నృత్యం చేశాడు తెలుసా. కృష్ణుడు తోక పట్టుకుని పడగల మీద ఎక్కాడు. తోక పట్టుకోవడం అంటే సహస్రార కమలమును వాడికి సరైన రీతిలో అందజేశాడు అని అర్థం అన్నమాట. ఇంకొక రహస్యం కూడా ఉన్నది ఇక్కడ. ఎప్పుడు కృష్ణుడు పైకెక్కి కిందకు దూకినట్టుగా పడగల మీద ఎందుకు నృత్యం చేస్తున్నాడు? పడగలంటే కింద ఉంటాయని, తోకేమో పైన ఉంటుంది అని చెప్పాను మీకు. పడగలన్నీ కూడా కింద భాగంలో మూలాధారంలో ఉంటే తోకేమో ఈ శిరస్సు ప్రాంతంలో ఉంటుంది బ్రహ్మరంధ్రం. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ మనకిస్తున్న గొప్ప సందేశం. ఆయన అశ్వత్థ వృక్ష రూపంలో ఉంటాడు. అశ్వత్థ వృక్షం ఎలా ఉంటుంది? ఊర్ధ్వమూలం అధశాఖం, కొమ్మలేమో కిందకుంటాయి, వేళ్ళు పైకుంటాయి. అందుకే కొమ్మలు కిందకుంటున్నాయి కాబట్టి అంటే అర్థం ఏమిటో తెలిసిన మన పుట్టుకే అని అంతరార్థం, అంతకంటే లేదు. రావి చెట్టుని శ్రీకృష్ణ పరమాత్మను ఒక రావి చెట్టుతో పోల్చారు. ఆ రావి చెట్టు ఎటువంటిది? కొమ్మలు కిందకుంటాయట, వేళ్ళు పైకుంటాయట. అదేమిటంటే చెట్టు ఎప్పుడు కిందకి వేళ్ళు ఉంటాయి, కొమ్మలు పైకుంటాయి కదా అంటే, ఒరే పిచ్చివాడా, మాతృగర్భంలో ప్రవేశించి నువ్వు ఒక చెట్టులా తయారయ్యావు. మాతృగర్భంలోంచి బయటికి ముందు ఏమొస్తుంది? శీర్షోదయం అవుతుంది. ఆ శీర్షమే శాఖ. ఇప్పుడు మన తలుందే, ఇవి శాఖలు, చెట్టు పైభాగం. మన కాళ్ళున్నాయి, అవి వేళ్ళు. కానీ తల్లి కడుపులోంచి ఎలా రావాలి? నిజానికి సక్రమంగా వచ్చేవాడైతే ముందు తల బయటకు వస్తుంది. అదనమాట ఊర్ధ్వమూలం అధశాఖం. అంటే కొమ్మల కిందకు వస్తున్నాయంటే ముందు శీర్షోదయమై జన్మనెత్తావురా, ఈ జన్మనెత్తిన పవిత్రమైన వృక్షాన్ని మళ్ళీ సక్రమంగా చేసుకో, అదే నిజమైన యోగాభ్యాసం, దానికి కావలసింది ముందు నీలో ఇంద్రియ నిగ్రహము అని పరమాత్ముడు చెప్పకుండా చెప్పాడు. అందుకనే పడగల మీద నృత్యం చేశాడు. ఆ కథలో ఉన్న అంతరార్థం ముందు తెలిస్తే, ఇప్పుడు అసలు కథ తెలిస్తే, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటే జీవితంలో ఖాళీయుడిలా ఉండకుండా, ఒకవేళ అలా ఉంటే సంపూర్ణ శరణాగతి పొంది కృష్ణుడి యొక్క పాద స్పర్శకు నోచుకుని పవిత్రులమవ్వాలి అని కథ తెలియజేస్తున్నది. ఒకనొకప్పుడు బలరాముడు రాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే దూడల్ని వెంట పెట్టుకుని, పిల్లల్ని వెంట పెట్టుకుని బృందావనంలో మేపడానికి బయలుదేరాడు. అది గ్రీష్మ ఋతువు, వేసవికాలం ఆరంభమయ్యింది అప్పుడే. గ్రీష్మ ఋతువులో ఓ ఏ వేపు చూచినా వేడి 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 ఎక్కువైపోయింది. భూమండలం అంతా బాగా నిప్పుల్లాగా మలమల మాడిపోతున్నది. నీళ్లు తగ్గిపోయాయి నదులలో, చెరువులు ఎండిపోతున్నాయి, చెట్లు కూడా కొంచెం వాడిపోయి ఆకులు రాలిపోతున్నాయి. అటువంటి భయంకరమైన వాతావరణం అది. ఆ రోజు బలరాముడు మాత్రం కృష్ణుడితో లేడు. అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ దూడల్ని వెంట పెట్టుకుని, పిల్లల్ని వెంట పెట్టుకుని అడవిలో తిరగ్గా, ఇంతలో పిల్లలు కృష్ణ దాహం అన్నారట. కృష్ణుడు ఏదో చెప్పబోతున్నాడు. ఈలోపు కుర్రాడు ఏం చేశాడు? తెలివి తక్కువతనం అంటారు దీన్ని. కృష్ణ దాహం అంటే కృష్ణుడు మంచినీళ్ళ సంగతి చూస్తాడు కదా. కొంతమంది అంతేట, గురువుగారిని ఏదో సందేహం అడుగుతారు, ఆయన చెప్పేలోపు మేము ఇలా చెయ్యొచ్చండి అంటాడు వీడే. అంటే ప్రశ్న వాడే, సమాధానం వాడే ఇచ్చుకుంటాడు. గురువుగారు మంత్రోపదేశం చేయండి, మీకు ఇష్టం వచ్చినండి మంత్రోపదేశం చేయండి అని వస్తారు కొంతమంది. తర్వాత అంటారు మీకు అడ్డొచ్చాను అనుకోకండి, నాకండి ఈ మంత్రం అయితే బాగుంటుందండి, నాకు ఈ కోరిక ఉందండి అని వాడే చెబుతాడు. అంటే ఇంకా గురువుగారి నోట్లోంచి మాట రానివ్వకుండా వాడి కోరికని వాడే చెప్పుకొని వాడికి వాడే సమాధానం చెప్పుకుంటాడు. ఈ రకమైన తెలివి తక్కువతనం లోకంలో చాలామంది దగ్గర ఉంటుంది. ఒకసారి మనం గురువుని ఆశ్రయించామంటే ఆయన ఏం చెబుతారో అది వినాలి, ఆయన ఇచ్చిన సలహా ప్రకారం నడుచుకోవాలి. నువ్వే నాకు ఇలా అనిపిస్తుందండి, నేను ఇలాగే చేస్తానండి, ఆ సలహా నాకు ఇవ్వండి అంటే, ఇప్పుడు నువ్వు పెట్టుకు, నువ్వు సలహా నీకు నువ్వే ఇచ్చుకుని ఆ సలహాను గురువుగారి ద్వారా టేప్ రికార్డ్ ఆన్ చేసినట్టు ఆన్ చేసి విందామని కోరుతున్నావు అంతే కదా. నువ్వు టేపులో నీ మాటలు రికార్డు చేసి అది గురువుగారి దగ్గరికి వెళ్ళి అదే ఆన్ చేసి ఇదే మీరు చెప్పండి అంటే గురువుగారు చెబితే నీకేం ఫలితం? ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళాక ఆయన ఏం సలహా ఇస్తాడో విని, ఒకవేళ నీకేదైనా సాధక బాధకాలుంటే ఆయన చెప్పింది వినాలి. ఒకటి చెప్పనా, మీ సాధక బాధకములన్నీ గురువు యొక్క వాక్యములు శ్రద్ధగా విని ఆచరిస్తే తొలగిపోతాయి. నీకు శ్రద్ధ లేక ఏదో చేద్దామనే ఊహ నీ మనస్సులో ఉండడం వల్ల గురువు వాక్యములు సంపూర్ణముగా వినక దానిని ఆచరణలో పెట్టక నశిస్తున్నావు అని వేదశాస్త్రములు చెబుతున్నాయి. ఇప్పుడు కృష్ణుడిని దాహం అని అడిగారు పిల్లలు, ఆయన ఏం చేసేవాడు? ఈలోపు ఒకడు అన్నాడు, ఇదిగో ఎదురుగుండా యమునా నదిలో పెద్ద మడుగు ఉన్నది, ఆ మడుగులో నీరు ఇంకిపోదు ఎప్పుడూ కూడా, వేసవకాలంలో కూడా నీళ్లు ఉంటాయి. నది అంతా ఎండిపోయినా నది మధ్యలో ఉన్న గొయ్యి కదా అది, అది ఒక మడుగు అన్నమాట. మడుగు అంటే దాదాపు ఒక అరకిలోమీటర్ దూరం నది మధ్యలో తవ్వబడిన గొయ్యి అన్నమాట. నదుల్లో కొన్ని చోట్ల అగాధమైనటువంటి గోతులు ఉంటాయి. అందులో ఈ నదులు ఎండిపోయినప్పుడు కూడా నీళ్లు ఉంటాయి, ఎందుకంటే నుయ్యిలో ఉంటుంది కనుక. ఇప్పటికి కూడా గంగానదిలో వేసవకాలంలో కొన్ని చోట్ల అలా లోతైన గోతులు ఉంటాయండో, అందుకే నదుల దగ్గర తొందరపడి దిగిపోకూడదు. కొన్ని కొన్ని చోట్ల పొరపాటున మెట్టు దిగామంటే ఆ కిందంతా అగాధమే.
ఎంత ఈత వచ్చిన వాడైనా అడుగులు బురదలోకి ఉరిగిపోతే పైకి లేవలేడు. అందుకే గోదావరి దగ్గర ఎప్పుడూ కూడా మెట్లు దిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. పైన ఈదేవాడికి పర్వాలేదు, కానీ ఒకవేళ పొరపాటు కింద ఊబిలోకి దిగామా ఇక లేవలేం. అలా లేవలేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఈతలో తెగ అనుభవం ఉన్నవాడిని కనుక ఒకనొకప్పుడు ఈ గోదావరికి మా చిన్నప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు కూడా ఈదేసేవాడు. అదో మొండితనం. ఇప్పుడు అంత కాకపోయినా సగం ఈదగలుగుతాం అనుకోండి, ఎందుకంటే వయస్సుకు అంత మార్పు వచ్చింది కనుక. శరీరాల్లో మార్పులు వచ్చాక ఈతల్లో శక్తులు తగ్గిపోతాయి, కానీ తొందరపడి దిగరాదు అని అందుకని పెద్దలు చెప్పారు. ఏమని చెప్పారంటే, నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ అని. నదుల్లోకి దిగేటప్పుడు వెనక ముందు చూసుకు దిగండి, కింద ముళ్ళున్నాయో గొయ్యుందో ఊబి ఉందో తొందరపడి దిగావంటే ఎందుకు పరికిరకుండా పోతావు. కాబట్టి నదిని నమ్మకు, నమ్మకు అంటే లోపలికి దిగిపోకు, జాగ్రత్తగా స్నానం చెయ్యి. శస్త్రపాణీనాం చేతిలో కత్తులను వాడు కూడా నమ్మకూడదు. వంటావిడ చక్కగా కూరగాయలు కోసుకుంటూ ఉంటే చాకెట్టి ఆవిడ చేతి దగ్గరికి వెళ్ళి మాట్లాడామంటే ఆవిడ టక్కనలో కొట్టగానే కత్తిపైకి ఎత్తగానే ముక్కు తెగిపోతుంది. ఆవిడికి తెలియక ఏమనుకుంటుంది, పాపం బెండకాయ బజ్జీతో పాటు ముక్కు బజ్జీ కూడా వేసేస్తుంది. కాబట్టి కత్తులు కటార్లు ఉన్నటువంటి వాళ్ళని నమ్మి దగ్గరికి వెళ్ళకూడదు. చేతిలో తుపాకీ ఉన్నవాడి దగ్గర ఏ టైంలో పేలుస్తాడో తెలియదు. కాబట్టి ఆయుధం ఉన్నవాడితో జాగ్రత్తగా ఉండాలి. నఖినాం గోళ్ళు బాగా ఉన్నవాడు కూడా అంతే, వాళ్ళు కాళ్ళు నొక్కారంటే ఆ గోళ్లతో గుచ్చేస్తారు, ఈ కాళ్ళంతా పుళ్ళు పడిపోతాయి. కాబట్టి గోళ్ళు ఉన్నవాడిని కూడా నమ్మకూడదు. శృంగిణాం తథా కొమ్ములు ఉన్నవాటిని కూడా, ఆవులు చాలా మంచివే, కొమ్ములు ఉన్నాయి కానీ జాగ్రత్తగా ఉండాలి. దగ్గరికి వెళ్ళి పాప ఒక ఆవిడ ముద్దు పెట్టుకుంది, ఇలా కసిక్రో గోడు పొడిచింది, అది దాంతో కన్నో ఇంకోటో పోతాయి. కాబట్టి కొమ్ములు విసిరేటటువంటి జంతువుల దగ్గర కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. తర్వాత వేశ్యలు, డబ్బు పుచ్చుకునే స్త్రీలు గనక వాళ్ళు పతివ్రతల్లో ఉండరు, వాళ్ళను కూడా నమ్మకూడదు. కొంప ముంచి మొత్తం అంతా చివరిదాకా డబ్బంతా క్షవరం చేస్తారు. ఆఖరణ రాజకులేషు చ, అధికారుల దగ్గర జాగ్రత్తగా ఉండమన్నాడు. అధికారితో నీకు ఎంత చనువు ఉన్నా ఆయన మనకి జీతం ఇస్తున్నాడు, మనం పనిచేసేవాళ్ళం గనక వెకిలి వేషం వేసామా కొంచెం చనువు తీసుకున్నామా వాడు ఎత్తిపోత దెబ్బ కొడతాడు లేదా ఉద్యోగం పీకేస్తాడు. కాబట్టి అధికారి కూడా చనువిచ్చాడని నమ్మకూడదు, ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయము శాస్త్రం పదే పదే చెబుతున్నప్పటికీ కూడా మహాత్ములైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లాంటి గురువు దగ్గర శిష్యులుగా ఉండి కూడా మహావిశాలమై అగాధముగా ఉన్నటువంటి కాళింది అనే మడుగు దగ్గరికి పిల్లలు వెళ్ళారు. అప్పటికి కృష్ణుడు వద్దు అంటున్నా వినిపించుకోకుండా, వారిస్తున్నా వినకుండా వెళ్ళారు. దూడలతో పాటు ఈ పిల్లలంతా ఆ కాళింది అని పేరు కలిగిన యమునా నదిలోని మడుగుల దగ్గరికి వెళ్ళారు. ఆ మడుగు చాలా లోతుగా ఉంది, బాగా నీరుంది, ఆ నీరు కొత్త 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 ఉడికిపోతుంది, ఆ నీరు ఒడ్డు మీదకి వస్తోంది. పిల్లలు దూడలు ఆ నీరు తాగారు, దాహం తట్టుకోలేక తాగగానే డామ్ అనే శబ్దంతో కుప్పకూలి చచ్చిపోయారు అందరూ. అది భయంకరమైన విషపూరితమైన జలం. అందులో కాళీయుడు అని పేరు కలిగినటువంటి ఒక సర్పం ఉన్నాడు, వాడికి 101 పడగలు ఉన్నాయి. ఈ 101 పడగలతోటి వాడు తన భార్యలతోటి పిల్లలతోటి అందులో మకాం పెట్టాడు. చాలా ఏళ్లుగా వాడు ఆ మడుగులో అడుగు పెట్టి నివసిస్తున్నాడు. వాడు, వాడి భార్యలు, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు, కోడళ్ళు, ఒకటే వాడు బాబో భయంకర సంసారం. చైనా జనాభాలో పెరిగిపోయింది అది. ఈ విధంగా పెరిగిపోయినటువంటి పాములన్నీ కలిసి రోజు అందులో విషం కక్కుతూ ఉంటే ఆ విషంతో మడుగంతా కొత కొత ఉడికిపోతూ ఉండేది. అటువంటి ఆ మడుగులోని విషజలాన్ని తెలియక పిల్లలు తాగారు, దూడలు తాగే అందరూ చచ్చిపడిపోయారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విషయం కనిపెట్టాడు. మానవేశ్వర ఒక్క మడుగు కాళిందిలో కలదది ఎప్పుడు కాళియాగి విషవహిలిసి కలచే వేచుచుండును మీద పరతెంచిన తన ప్రాణులెవ్వి అయిన అప్పుడ తచ్చు తద్భంగ సీకరయుక్త పవనంబు సోకిన దుష్ట శిక్షణకై అవతరించిన బలువీరుడాగ్రహించి సుజలగా వించి నది చూతు నన్ను చూ. పరీక్ష నరేంద్ర, ఏం చెప్పమంటావు? చాలా పవిత్రమైనది యమునా నది. ఆ యమునా నదిలో లోతైనటువంటిది ఆ మడుగు. ఆ మడుగులోకి దుర్మార్గుడు కాళీయుడు అడుగు పెట్టడం వల్ల, వాడి సంసారమంతా అందులో చేరడం వల్ల మొత్తం ఆ మడుగు జలమంతా సంపూర్ణ విషపూరితమైపోయింది. ఆ విషం సామాన్యమైనది కాదు. విషం వల్ల సున్నపు నీళ్లు ఉడికినట్టుగా ఆ మడుగు కొత్త 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 ఉడికిపోతూ ఉండేది సర్వకాల సర్వావస్థల్లో కూడా. ఆ మడుగులో ఉన్నటువంటి నీరు అప్పుడప్పుడు గాలి వల్ల ఒడ్డుకొచ్చి, అంటే గాలి ఏం చేస్తుంది, నీళ్ల కెరటాలను ఒడ్డుకు గెంటుతుంది. ఆ ఒడ్డుకి కెరటాలు తగలగానే ఒడ్డు మీద ఉన్న చెట్లన్నీ మాడిపోయేవిటండి. అంటే ఆ విషం ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ విషం దెబ్బకి ఒడ్డు మీద ఉన్న చెట్లు కూడా మాడిపోయి సంపూర్ణంగా చచ్చిపోయాయి. అసలు ఒడ్డు మీద దాదాపు ఒక 1.5 మైలు దూరంలో చెట్లు లేకుండా అయిపోయింది. చెట్టు అంటారేంటి, పచ్చగడ్డి కూడా మాడిపోయింది, అక్కడ ఎడారిలో అయిపోయింది ఆ నేల. ఒక్క వర్షాకాలంలో ఘోర వర్షం వచ్చినప్పుడే ఈ మడుగులో నీరు ఈ విషంతో కొట్టుకుపోయేది. ఒత్తప్పుడెప్పుడు అది విషంతో ఉండేదన్నమాట. ఇంకెంతెందుకు, పైనుంచి పక్షులు ఎగురుతూ ఉంటే ఈ మడుగులో నుంచి వస్తున్న విషవాయువులు పైకొచ్చి ఈ విషవాయువులకి పైన ఉన్నటువంటి పక్షులు, ఎగిరే పక్షులు కూడా మాడిపోయి అందులో పడి చచ్చిపోయేవి. ఎగురుతున్న పక్షులు ఆ మడుగులో పడిపోగానే కాళీయుడు వాటి పట్టును తినేసేవాడు. తాను తినడమే కాకుండా తన భార్యలకు కూడా ఫ్రైస్ పెడతారు కదా సాయం పూట, చిప్సు అలా చికెన్ ఫ్రై పెట్టినట్టుగా పెట్టేసేవాడు, వాళ్ళకి పిల్లలకి పెట్టేవాడు. ఈ విధంగా ఎన్ని ప్రాణుల్ని చంపాడో లెక్కలేదు. అలా ఎంతోమంది ప్రాణుల్ని చంపాడు ఆ దుర్మార్గుడు. దుష్ట శిక్షణ కోసమే అవతరించిన మహావీరుడు శ్రీకృష్ణుడు ఆగ్రహించాడు ఈ దుర్మార్గుని శిక్షించి ఈ మడుగుని సుజల చెయ్యాలి, పవిత్ర జలంతో కూడిన మడుగుగా మార్చాలి, అప్పుడు ఈ ప్రాంతానికి అడుగు పెట్టినటువంటి వాళ్ళు దాహం వేస్తే నీళ్లు తాగుతారు, స్నానం చేస్తారు, తరిస్తారు, లేకపోతే ఒకటే తరించడం, అందరూ యమలోకానికి పోతున్నారని కనిపెట్టాడు కృష్ణుడు. ముందేం చేశాడు ఆయన, తన కనుచూపులలో నుంచి అమృతాన్ని వర్షించాడు. కారుణ్య అమృత వృష్టి, ఆయన కరుణ అనే అమృత వర్షాన్ని పిల్లల మీద వర్షింపజేశాడు. చచ్చిపోయిన పిల్లలు అలా చూడగానే చూపులతో బతికారన్నమాట. చూపులతో ఎలా బతికారంటే ఆ చూపులలో అమృత వర్షం ఉన్నది. పరమాత్ముడు అలా చూస్తే చాలు చచ్చినవి బతుకుతాయి. చూపులతో దుర్మార్గుల్ని చంపగలిగేవాడు, చచ్చిన వాడిని బ్రతికించగలిగే పరమాత్ముడు ఆయన. వాళ్ళని బ్రతికించి ఇప్పుడు పిల్లలరా దూడలరా మీరు ఒడ్డు మీదే ఉండండి, ఇందులో కాళీయుడనే సర్పం ఉన్నాడు, వాడిని శిక్షించి ఇక్కడి నుంచి దూరంగా గెంటి వేస్తాను అని పలికి ఆయన ఏం చేశాట, ఈ మడుగులోకి దూకాలి, దూకి కాళీయుడిని శిక్షించాలని సంకల్పించాడు. మడుగులోకి దూకడం కోసం ఆయన ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి దూకుదాం అనుకున్నాడు. ఇప్పుడు ఆ పక్కన ఎత్తుగా ఉన్న ప్రదేశం ఏమీ లేదు, చుట్టుపక్కల చెట్లన్నీ చచ్చిపోయాయి కదా, గడ్డి కూడా మాడిపోయిందిగా. కానీ చిత్రం ఏంటంటే ఆ ఒడ్డున ఒక్క చెట్టు మాత్రం బతికిందిట, ఒకే ఒక్క చెట్టు అనమాట, అది కదంబ వృక్షం. మనకి పీఠంలో కనపడుతున్నాయి కదా, రోజు మంచి అద్భుతంగా నిగనిగలాడిపోతున్న కడిమి చెట్టు. తెలుగులో కడిమి అంటాం, సంస్కృతంలో కదంబం. కదంబ వృక్షం ఇటు కృష్ణుడికి ఇష్టం, అమ్మవారికి ఇంకే చెప్పేక్కర్లా. కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీ కంద, జగతీ కంద అంటే జగత్తుకి మూల కారణ స్వరూపిణి అనమాట ఆవిడ. కదంబ కుసుమ ప్రియ, ఆవిడ కదంబ పుష్పాలు అంటే చాలా ఇష్టపడుతుంది. అవి చక్కగా బంతుల్లాగా గుండ్రంగా ఉంటాయన్నమాట. ఈసారి ఉపన్యాసం అయ్యాక వెనక్కి వెళ్ళి చూస్తే పీఠంలో కదంబ వృక్షం అంటే చూపిస్తారు, అది చూడండి, దానికి దండం పెట్టండి, దానికి నమస్కరించడం అంటే అమ్మని పూజించినట్టే కృష్ణుడిని పూజించినట్టే అని మనకు మంత్రశాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. ఒక్క కదంబ వృక్షం మాత్రం ఒడ్డున ఉన్నది, ఆ కదంబ వృక్షానికి నమస్కరించాడు ఈయన. చెట్టుకి ఆయన దండం పెట్టడం ఏమిటి, చెట్లే ఆయనకి దండం పెట్టాలి కదా. కదంబం చాలా గొప్ప వృక్షం, నేను నమస్కరిస్తే అందరూ నమస్కరిస్తారు, నేను దానికి ప్రదక్షిణ చేస్తే అందరూ ప్రదక్షిణ చేస్తారు, అందుకని నేను చేస్తున్నాను అన్నాడు ఆయన. లోకం కోసం చేశాడు ఆయన, ఆయన చెయ్యకపోతే మనం చెయ్యం గనక. మహాత్ములు ఎప్పుడు ఎందుకు వాళ్ళ పనులు చేస్తారు అంటే వాళ్ళని ఆదర్శముగా చేసుకుని తక్కిన వాళ్ళు ఆ పనులు చేస్తారు కనుక. ఇప్పుడు ఉదాహరణకి నేను కనుక రోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేశాను అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు, ఓహో నవగ్రహాలకు గురువుగారు తెల్లవారుజామున 40 రోజుల పాటు రోజు 108 ప్రదక్షిణలు చేస్తున్నారు, కాబట్టి దీన్ని బట్టి మనం కూడా చేద్దాం అనుకుని ఇప్పుడు మొదలెట్టారంతా 108. నేను గోవుకి ఏదైనా పెడితే ఓహో అని నన్ను కూడా వెనక్కి గెంటి మీరు పెట్టడం మొదలెడుతున్నారా లేదా. కాబట్టి ఏమిటనమాట, గురువుగారి మీద ఒక నమ్మకం ఉంటుంది కనుక, ఆయన పెద్దవాడు కనుక, పెద్దవాడు అంటే వయస్సులోని కాదు, వయస్సులో మీ అందరికంటే నేను చాలా చిన్నవాడిని, నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి కంటే నేనే చిన్నవాడిని, అయినప్పటికీ జ్ఞానం సహజంగా ఉన్నది గనక, ఓహో గురువుగారు గనక ఈయన పౌరాణికుడు గనక ఈయనేమో ఆవుకి పెట్టాడు లేకపోతే ఈయన పని చేస్తున్నాడు మనం ఇలా చేద్దాం అనుకుంటారు. యద్యద్ ఆచరతి శ్రేష్ట తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గొప్పవాళ్ళు ఏది ఆచరిస్తే తక్కిన వాళ్ళు అది ఆచరిస్తారు. పాపం ఓపిక లేకపోయినా రోజు గురు ప్రార్థన అవగానే మీరందరూ అబ్జర్వ్ చేయండి, హరిప్రసాద్ గారు ప్రతిరోజు సాష్టాంగ పడుతున్నారు. నిజం చెప్పాలంటే కొంచెం వయస్సు వచ్చాక ఒక 60 ఏళ్ళు దాటాక సాష్టాంగ పడడానికి శరీరం ఎవరికీ సహకరించదు ఈ కలియుగంలో. అయినా అట్టక్కన పూర్తిగా ఎందుకు పడుతున్నారు? గురువు దగ్గర సాష్టాంగ ప్రణామం చేస్తున్నానని శ్లోకంలో చెప్పడం కాదు, నేను చేస్తాను, నేను చేస్తే మిగతా వాళ్ళు చేస్తారని చేస్తే దాంతోపాటు అర్చకులు కూడా చేస్తారు. అంటే నాకంటే కొన్ని ఈ గొలుసులు ఉండడం వల్ల చేయలేను. ఇవి ఉండవుగా నేల మీద పడకూడదని ఒక కఠోర నియమం ఉందండి. అందువల్ల సుమా, అందువల్ల ఎందుకు చెప్తానంటే, ఓహో ఇక్కడ అధ్యక్షుడిగా ఉంటూ ఆలయాలు నిర్వహిస్తున్న ఆయన, ఆయన చేసి చూపిస్తున్నారు. ఆయన అన్నదానం చెప్పడం కాదు చేస్తున్నారు. రేపు వాళ్ళ అమ్మగారి తిథి, అన్నదానం చేస్తున్నారు. ఆయన గుళ్ళోకి రాగానే దండం పెట్టుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం వచ్చి ఏదో ఒక సమయంలో గోవులకు ఆహారం పెడుతున్నారు. సాష్టాంగ నమస్కారం అంటే నమస్కారం చేస్తున్నారు. కాబట్టి అధ్యక్షులు అంటే ఊరికి వెనకాతలండి కబుర్లు చెప్పడం కాదు, చేసి చూపించాలి అని నిరూపిస్తున్నారు. మనం చేద్దామని మీరు అనుకుంటారు, ముందు డొనేషన్ ఇచ్చి ఇప్పిస్తారు ఆయన. అందువల్ల ఏంటంటే ఇలా పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తే తక్కిన వాళ్ళు దానిని అమలులో పెడతారు. మీరు ఎప్పుడో చూడండి, హరిప్రసాద్ గారు రోజు ఉదయం ఏదో టైంలో గోవులకి పెట్టించిన తర్వాతే బయటకు వదులుతారు. ఆయన పెట్టకుండా మిమ్మల్ని పెట్టమని అనరు. ఆయన సాష్టాంగ పడకుండా మిమ్మల్ని సాష్టాంగ పడమనరు. అసలు ఎవరిని పడమండల్లా, నేను పడుతున్నాను, మీకు ఇష్టమైతే నన్ను చూసి పడండి అంటారు. అంటే పెద్దలు చెప్పరట, చేసి చూపిస్తారు. దానిని ఇతరులు అనుకరిస్తారు. అతడు ఏది ప్రమాణం అంటే దానిని ఇతరులు అలా సేకరిస్తారు. స యత్ ప్రమాణం కురితే, అది ఏది ప్రమాణముగా లోకంలో ఏర్పాటు చేస్తే, ఒక నియమం పెడితే ఆ నియమమును ఇతరులు ఆచరిస్తారు. అందుకని కృష్ణుడు ఇప్పుడు ఈ కడిమి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశాడు, ఆ తర్వాత దానికి నమస్కరించాడు. మళ్ళీ మనకు అనుమానం రావాలి కదా, ఏమండి ఈ విషమునకు ఒడ్డు మీద గడ్డి పరక్కోవడం వలవలేదన్నారు. గడ్డి కూడా మాడిపోయింది, చెట్లన్నీ చచ్చిపోయాయి. అన్నీ చచ్చిపోతే మరి ఇప్పుడు ఈ ఒక్క కదంబ వృక్షం ఎలా ఉన్నది? అంటే మీరు ఇక్కడ నిజం చెబుతున్నారు, అబద్ధం చెబుతున్నారు అనొచ్చు కదా. దానికి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని గోవిందరాజుల వారు చెప్పారు. గోవిందరాజుల వారు అని వేదవ్యాసుల వారు రాసినటువంటి భాగవతమునకు వ్యాఖ్యానం రాశారు. దానికి గోవిందరాజీయ వ్యాఖ్య అని పేరు. శ్రీధర వ్యాఖ్య, గోవిందరాజీయ వ్యాఖ్య, ఈ రెండు భాగవతానికి అపూర్వం. అలాగే కృష్ణ చైతన్య స్వామి యొక్క పరమభక్తుడు శ్రీల విశ్వనాథ చక్రవర్తి వారు కూడా చాలా అద్భుతమైన వ్యాఖ్య రాశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్య రాశారు. ఆయన చెప్పారు, అమృతం ఆహరత గరుత్మత ఆక్రాంతత్వాత్ స కదంబ విషజలేనాపి న శుష్క. ఒకప్పుడు గరుత్మంతుడు వాళ్ళమ్మని దాస్యం నుంచి విముక్తి పొందించడం కోసం, అంటే వాళ్ళమ్మ దాసీగా ఉందిగా సవతి తల్లి దగ్గర, అప్పుడు దాస్య విముక్తి కోసం వాళ్ళమ్మ కోసం స్వర్గానికి వెళ్ళి దేవతలను జయించి అమృత భాండం పట్టుకొస్తూ పట్టుకొస్తూ ఒక్క క్షణకాలం తన పాదం దాని మీద మోపేట. అప్పుడు ఏమైంది, ఆ పాదం మోపుతున్నప్పుడు ఒక్క అమృతపు బిందువు తొణికిసలాడి ఆ చెట్టు మీద పడింది. ఆ చెట్టు మీద పడ్డం వల్లే ఏ విషమును లెక్క చెయ్యకుండా యుగ యుగముల వరకు ఇప్పటికి కూడా చెట్టు చిన్న మొక్క మిగిలింది. అక్కడ నాశనం కాదు ఆ చెట్టు మాత్రం, కడిమి చెట్టు ఈ కలియుగాంతం వరకు బృందావనంలో ఉంటుంది. అది గరుత్మంతుడు తీసుకొచ్చిన అమృత ప్రభావం. ఆ ఒక్క చెట్టుని కావాలని పరమాత్ముడు అలా అట్టే పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ చెట్టు మొలిచేది వేరే విషయం. కాళీయుడున్న కాలములో అమృత ప్రభావం ఒక్క బిందువు దానికి సోకడం వల్ల ఆ ఒక్క చెట్టు బతికిందట, తక్కినవి బ్రతకలేదు. ఇటువంటి రహస్యాలు మనకి మహాత్ములే ఇవ్వగలరు. లేకపోతే మనందరికీ ఒక అనుమానం రావాలి కదా, చెట్లన్నీ పోయాయి అంటారు, ఒడ్డు మీద గడ్డి కూడా లేదు, కానీ ఒక్క కదంబ వృక్షం ఎలా ఉంది అనే అనుమానం మనకి రాకుండా ఉండడానికి మహాత్ములైన వారు తపశ్శక్తితో చూసి వ్యాఖ్య రాశారు. ఇప్పుడు కృష్ణుడు మొత్తం నడుముకున్న వస్త్రాన్ని ముందు గట్టిగా బిగించి కట్టాడు. చెట్టు ఎక్కి అందులో దూకి యుద్ధం చేయాలంటే ముందు పంచె ఊడిపోకూడదు, అందుకని పంచెని బిగించి కట్టాట. ఆ తర్వాత ఏం చేశాడు, పింఛన్ జారిపోకుండా కొప్పులో బంధించాడు. తం చండ వేగ విషవీర్యమవేక్ష్యతేన దుష్టాం నదీం చకల సంయమనావతార కృష్ణ కదంబమధిరుహ్య తతోతి తుంగం ఆస్ఫోట్య గాఢరశనోన్యపదద్విషోదే. ఇప్పుడు కృష్ణుడు చెట్టెక్కాడు. ఆ ఎక్కే ముందు కాళ్ళు రెండు ఒకసారిలా కొట్టుకున్నాడు, భుజాలు ఇలా తరుచుకున్నాడు. యుద్ధానికి వెళ్లే ముందు భుజాలు కొట్టుకోవడం ఒక అలవాటు. వస్త్రం బిగించి కట్టాడు. ఎలాగా, పైన ఎప్పుడు కండువా ఉంటుంది కదా, ఆ కండువాతో మొలతాడు కట్టుకున్నట్టుగా బిగించి కట్టేశాడు ఊడిపోకుండా. నెమిలి పించం కొప్పులో గట్టిగా బంధించాడు. చేతులు కళ్ళిలో ఒక్కసారి రాసుకున్నాడు దారిపోకుండా. కిందన్న మట్టి చేతికి కాళ్ళకి రాసుకున్నాడు. మట్టి కాళ్ళకి చేతికి రాసుకుని చెట్టు ఎక్కితే ఏమవుతున్న వాడు చెమట పట్టదనమాట. ఇన్ని పనులు చేసి ఓరి కళియ కాసుకోరా అన్నట్టుగా ఒక అట్టహాసపు పలుకు పలుకుతూ చెట్టు చిటారు కొమ్మకి ఎక్కేశాడనమాట. ఎంత అందంగా రాశారో తెలుసా పోతన గారు దీనికి అనువాదంగా ఈ శ్లోకానికి. కటిచేలంబు బిగించి పింఛమును చక్కంగొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీది నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబనూనంబుగన్ నడువుకున్న వస్త్రం బిగించి పింఛన్ జారిపోకుండా కొప్పులో బంధించి కాళ్ళు రెండు ఒక్కసారి కొట్టుకుని చేతులలా రాసుకుని మహావేగంగా చెట్టు చిటారు కొమ్మకెక్కాడు. చెట్టు పొడుగ్గా ఉంటుంది, ఎప్పుడూ కడిమి చెట్టు, పొడుగ్గా పెరిగిపోయింది. దాన్ని అలా పాక్కుంటూ ఎక్కేశాట ఆయన. ఎక్కి చిటారు కొమ్మకెక్కి ఆ కొమ్మ మీద నుంచి ఒకసారి తల్లకిందులుగా దూకాడు. స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేస్తారే అలా చెట్టు మేంచి కిందకి డామ్ అనే శబ్దంతో దూకేశాడు. ఆ మహావీరుడు గోపాలసింహం బాలకుమారుడు అందులోకి దూకి దూకడంతో కొన్ని వేల ఏనుగులు ఒక్కసారిగా మడుగులోకి దూకినంత శబ్దం అయ్యిందిట. దూకిన ఆయన కుర్రాడు, ఆరేళ్ల వాలుడు. ఆరేళ్ల వాలుడు దూకితే వేల కొలది ఏనుగులు నదిలోకి దూకితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది. ఆ గోపాలసింహం అందులో దూకి పెద్ద శబ్దం చేసుకుంటూ ఏదన మొదలుపెట్టాడు. దాంతో ఆ మడుగు మొత్తం కలచివెయ్యబడింది. పెద్ద పెద్ద కెరటములు ఆకాశమంతెత్తు లేచిపోయాయి. ఆ కెరటములు శబ్దము చేసుకుంటూ ఒడ్డు మీదకి పోయాయి. మడుగులో గుబ్బ 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 శబ్దం పుట్టింది. అడుక్కంట దిగిపోయాడు ఆయన ఒక్కసారి. ఆ వేగానికి అందులో దూకడంతో నీరు ఇటు ఇటు లేచిపోయి మధ్యలో కిందకి దిగిపోయాడు ఆయన అంతే. ఈ విధంగా గుబగుబధ్వానం అనూనముగా లెక్క లేకుండా ఎడతెరపి లేకుండా శబ్దం చేసుకుంటూ నీళ్లలోకి దిగాడు. ఇంకా దూకి ఆయన ఈత కొడుతూ ఉంటే భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవ పాత వేగ వికటీకృత భీషణ దుర్విషోర్మి సంపూరితమై వడిం కలిగి పొంగి ధనుష్యత మాత్రభాగ విస్తారము పొంగిన మడువు తప్త పయఃకణ బుద్భుదోగ్రమై. ఏమి రాశారు మహాద్భుతమైనటువంటి పద్యాన్ని పోతన గారు. బాగా ఒక మూకుడు ఎర్రగా కాల్చి ఆ మూకుడులో కాసిన పాలు పోస్తే ఏమవుతుంది, ఎర్రగా కాల్చిన మూకుడులో పాలు పోస్తే అలా పొంగి పొంగి కొత్త కొత్త శబ్దం వచ్చి బుడగలు బుడగలు వచ్చి మొత్తం పాలన్నీ ఎండిపోతాయి, కాగిపోతాయి. పొంగిపోయినటువంటి పాలు పట్టుకొచ్చి, ఉడుకుతున్న పాలు పట్టుకొచ్చి కాగిపోయినటువంటి కాలిపోయిన పెనం మీద వేస్తే ఎలా బుడగలు వచ్చి క్రమంగా పాలు ఎండి ముద్దయిపోతాయో అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు పెద్ద శబ్దంతో అందులోకి దూకగానే అందులో ఉన్న నీరంతా అలా ఉడికి ఉడికి పొంగి ఒడ్డు మీదకి వెళ్ళి కాసేపటికి ఆ ఒడ్డు మీద ఉన్నటువంటి భూమిలో ఇంకిపోయి పాల చుక్కల్లా అయిపోయాయట. మీరు ఎప్పుడు పాలు పొంగాక పొయ్యి మీద పడినా అంతే, ఆ పొయ్యిలో ఏమవుతుందన్నమాట అది ఎండిపోతాయి. ఆ గ్యాస్ స్టవ్ అంతటికి అంటుకుపోయి మరకలు ఎండిపోతాయి, పాలు కనపడవు, ఒక్క పెసరు కూడా కనపడకుండా ఎండిన చారలు కనపడతాయి, నేల మీద అలా చారలే కనపడ్డాయట. ఇప్పుడు ఆయన అందులో దూకాడు. దూకి మహాపరాక్రమంతో ఈదుతున్నాడు. మహాసింహంలాగా ఆయన అందులో ఈదుతూ ఉంటే ఆ భయంకరమైన వేగమునకు మొత్తం నీరంతా అటు ఇటు ఇటు అటు కదలిపోయి పైకి లేచిపోయి కెరటాలతో పాటు మళ్ళీ ఆ నీళ్లు కింద పడిపోతూ వేగముగా నీరు ఒడ్డు మీదకొచ్చి నూరు ధనుస్సుల మేర ఒక్కొక్క ధనుస్సులా వరసగా పెట్టండి, అలా 100 ధనుస్సులు నేల మీద పెడితే ఎంత దూరం ఉంటుందో అంత దూరము ఈ నీరు ఒడ్డు మీదకి వెళ్ళిపోయి ఆ నీరు మళ్ళీ భూమిలో